శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. ఇందలి విషయములు బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర చాచ్యాకోటల్ కోతేపాటిళ్ళ మరణము తప్పించుట, లక్ష్మీబాయి షిండేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తన దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు బాబా కృపను కాంతిచే ఐహిక జీవితమందలి భయమును ఎట్ల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి అందించుకునినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను, అది వారి మనస్సును పావనము చేయు. బాబా మహాసమాధిని చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి, ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినిదరుగాక. 1918 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను, కానీ అటు తర్వాత బాబా భోజనము మానివేశెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా సెప్టెంబర్ 1918 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన మంగళవారం నాడు 2.5 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనము వనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా ఉపద్రుక్తులైరి. సీమోల్లంఘనము అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కఫ్ని లంగోటి తీసి వారిని చించి ముందున్న ధునిలోనికి విసిరివేసిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా ఇట్లు అరిచెను, ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడా ఉణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయేది. కొంతసేపటికి భాగోజీ షిండే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయు ఏమిటి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడీ ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి, కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరీ ఒక సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ళ మరణమును తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించను, కానీ అవి గుణమును ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్లు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను, నేను ఎప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి యొక్క బాబా, నీవు ఆతృత పడవద్దు, నీ చావు చీటి తీసివేతిని, నీ చావు చీటి తీసివేసి తిని, త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోటే పాటిల్ని గురించి సంశయించుచున్నాను. అతడు సక సంవత్సరం 1840 అనగా 1918వ సంవత్సరం విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి తెలియనీయకుము, వానికి కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అని బాబా అనిరి. రామచంద్ర దాత జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏల అనగా బాబా మాటకు తిరుగులేదు. కనుక తాత్య ఇక 2 సంవత్సరములలో మరణమును చెందును అనుకొను. దీనిని రహస్యంగా ఉంచెను, ఎవరికీ తెలియనేయలేదు. కానీ బాలాశింపికి మాత్రమే చెప్పెను. రామచంద్రపాటిల్లు, బాలాశింపి ఈ 2 మాత్రమే తాత్యాగూర్చి భయపడుచుండిరి. రామచంద్రదాదా త్వరలోనే పక్క నుంచి లేచి నడవసాగాను. కాలము వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకే రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో ఉండెను. తాత్యకు బాబాయందు పూర్తి విశ్వాసము ఉండెను. బాబా శ్రీహరి అని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగము అధికమయ్యాను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్రదాదాయు, బాలాశింపియు తాత్యగూర్చి మిగిలి భయపడిరి. వారి శరీరములు వణకచొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యాచావు దగ్గరకు వచ్చెను అనుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణము విడుచునని అనుకునిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్య నిలిచెను. అతని మరణము తెప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశాను. వారిలో వారు మరణమును మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్య కోసము అర్పించనని జనులు అనుకునిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్య పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా 16వ తేదీన పండరీపురంలో దాస్గణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చిరాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకే వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసుగణుకు ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీ చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు ఆ రోజంతయు భగవన్నామస్మరణ చేశాను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానమును చేశాను. లక్ష్మీబాయి షిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిక్కిలి సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్టే కనపడిరి. అపాయస్థితి దాటినదని, బాబా కోలుకొనుచుండెనని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను. కావున లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునిరి. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయములందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది అనగానే వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెని తీసుకుని వచ్చేదను అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా ఇంటికి పోయి రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు ఉంచాను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి ఇట్లడెను. ఇట్లు అడిగాను, ఇదేమి బాబా, నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నువ్వు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి, అనవసరంగా నాకు శ్రమ కలగజేసితివి. అందులకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను, అనవసరముగా విచారించదవేళ, కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాణి వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుదుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎట్లో చూపించిరి. ఆనాటి నుంచి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండేవారు. అందులో కొంత తాను తిని మిగిలినది రాధాకృష్ణమాయకి పంపుచుండెను. ఆమె బాబా యొక్క భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఎందు ఉంచుకుని ఆమెను మరచెదరు ఎట్లు మరచెదరు. బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చే దక్షిణ అని అనుకోవచ్చు. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు ఒకటచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయములో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగానే మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలను ఇచ్చాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండే బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి వెళ్ళిపోమ్మనిది. కాకాసాహెబ్ దీక్షిత్, బాపుసాహెబ్ బూటి మొదలైన వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారందరినీ వాడాకు పోయి భోజనము చేసి రండి అనిరి. వారు బాబాను విడవలేకుండిరి. కానీ బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా ఉండినని వారికి తెలియను. కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే గాని వారి మనస్సు బాబాపై ఉండెను. వారి భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచిననే వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్పా కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు ఒత్తురు. అది నెరవేరిన పిమ్మట వారు ఎంత నెమ్మదిగానో సులభముగానో అవతరించిరో అంత శాంతముగానూ వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.